ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతన్నలందరికీ నమస్కారం. మీకు ఉన్న పొలంలో లాభాలను అధికం చేయడానికి ఒక కొత్త అంశంతో మరొక్కసారి వచ్చేసాం. మీ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులం. పరిచయం, రైతులు రామయ్య, మల్లయ్య, శాస్త్రవేత్త సుజాత.
ఏం మల్లయ్య, ఏమైంది అంత హడావడిగా ఎక్కడికే ప్రయాణం?
రామయ్య, పేపర్ లో ఈ వార్త చూసావా? వరి విత్తనోత్పత్తి చేయండి, అధిక లాభాలు పొందండి అంట. అందుకే దీని గురించి విచారించడానికి వెళ్తున్నా.
ఇదేదో కొత్తగా ఉందే. ఆగు, నేను కూడా వస్తా. ఏంటో నేను కూడా తెలుసుకుంటా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం తెలుసుకోవడానికి?
మన రాజేంద్ర నగర్ లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది కదా, అక్కడ విత్తన పరిశోధన మరియు సాంకేతిక కేంద్రం ఉంది. అక్కడికి వెళ్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చంట. నమస్కారం మేడం.
నమస్కారం అండి.
మేడం, వరిలో విత్తనోత్పత్తి చేయడం వలన నిజంగానే అధిక లాభం ఉంటుందా అని తెలుసుకోవడానికి వచ్చాము.
వరిలో విత్తనోత్పత్తి చేయడం వలన నిజంగానే అధిక లాభం కలుగుతుంది.
అదేలా మేడం?
అయితే ఈ విత్తనోత్పత్తికి ఫౌండేషన్ విత్తనం వాడతాము. దాని వలన మనకు ఎకరాకి 30 నుంచి 34 క్వింటాల వరకు దిగుబడి రావచ్చు. మనకి ఒక క్వింటాకి 4000 వస్తాయి. అంటే ఎకరాకి మొత్తంగా 1,20,000 వరకు రాబడి వస్తుంది. అయితే మన పంట కాలంలో పెట్టే ఖర్చును, అనగా 20 నుంచి 25 వరకు తీసేస్తే దాదాపు 90,000 నుంచి 1,00,000 వరకు లాభం వస్తుంది.
ఇదేదో బాగుందే. మరి ఈ విత్తనం ఎక్కడ దొరుకుతుంది మేడం?
మన దగ్గరనే ఈ రాష్ట్రంలోని అందరు రైతులకు ఈ ఫౌండేషన్ విత్తనాన్ని అందిస్తున్నాము.
ఈ విత్తనాన్ని ఎంత మోతాదులో నారు పోసుకోవాలి? సాధారణ వరి ఎంత మోతాదు సరిపోతుందా మేడం?
ఈ విత్తనాన్ని 25 నుంచి 30 కేజీల వరకు ఎకరాకి నారు పెట్టడానికి సరిపోతుంది. అయితే 25 కేజీల బ్యాగ్ మన దగ్గర 1,000 నుంచి 1,200 వరకు పడుతుంది.
మరి ఈ విత్తనాలకి విత్తన శుద్ధి సాధారణ వరిలానే సరిపోతుందా?
ఈ వరికి కూడా సాధారణ వరి లాగానే విత్తన శుద్ధి చేసుకోవచ్చు.
మరి ఈ ఫౌండేషన్ విత్తనాన్ని ఏ కాలంలోనైనా పండించవచ్చా?
ఖరీఫ్ మరియు రబీ రకాలను ఆయా కాలంలో విత్తన ఉత్పత్తి చేపట్టడం ముఖ్యం. దీని వల్ల వంగడం మొక్క లక్షణాలను స్పష్టంగా వ్యక్తీకరించబడతాయి.
మరి నాట్లు సాధారణ వరి పంటలానే వేసుకోవచ్చా మేడం?
ఈ విత్తనాన్ని 20 నుంచి 25 రోజులకు నాట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
మరి ఈ వరిలో నీటి మరియు కలుపు యాజమాన్యం సాధారణ వరిలానే పాటించవచ్చా మేడం?
ఈ వరి విత్తనోత్పత్తిని ముఖ్యంగా నీటి వసతి ఉన్న సారవంతమైన పొలంలో మాత్రమే చేపట్టాలి. లేకపోతే కీలక దశలలో పంట నీటి ఒత్తిడికి లోనైతే విత్తన నాణ్యత లోపిస్తుంది. కలుపు యాజమాన్యం కూడా జాగ్రత్తగా పాటించాలి, లేకపోతే విత్తన కల్తీ జరిగే అవకాశం ఉంది.
ఇంకా ఏమేం జాగ్రత్తలు పాటించాలి మేడం?
ఈ విత్తనం పండించేటప్పుడు ఎటువంటి కల్తీ జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా స్వయం ఉత్పత్తి మొలకల వల్ల కల్తీ జరగకుండా ఉండేందుకు వేరే పంట వేసిన పొలంలో గాని లేదా అదే వరి రకం విత్తనోత్పత్తి చేసిన పొలంలో గాని సాగు చేయాలి.
సాధారణ వరి పండించే పొలంలో ఈ విత్తనోత్పత్తి చేసే పొలంలకి దగ్గరగా ఉండొచ్చా మేడం?
విత్తనోత్పత్తి చేసే పొలం చుట్టూ వేరే రకం వరిని సాగు చేస్తే కనీసం 3 మీటర్ల అంతర దూరం పాటించాలి. దీని వలన కల్తీని అరికట్టవచ్చు.
మరి ఎరువుల మోతాదు సాధారణ వరికి ఎంత పడుతుందో ఆ విధంగానే వేయొచ్చా మేడం?
ఎరువుల మోతాదు అంతా సాధారణ వరికి చేసినట్లే దీనికి కూడా చేయవచ్చు.
మరి ఈ ఈ చీడపీడల యాజమాన్యం సాధారణ వరిలానే ఉంటుందా మేడం?
ఈ విత్తనోత్పత్తిలో చీడపీడలు ముఖ్యంగా విత్తనం ద్వారా సోకే తెగుళ్లు రాకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే విత్తనం కల్తీ అయ్యి ఆ విత్తనాలను వాడడం వల్ల వేరే పొలాలకు కూడా సోకే అవకాశం ఉంటుంది.
ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
కేలీలు ఎరవేయడంలోను, కోత కోయడంలోను, విత్తన ఎండుబెట్టడలోను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
కేలీల ఎరువేత అంటే ఏంటి మేడం? ఏం చేయాలి మేడం?
కేలీల ఎరవేత ముఖ్యంగా దుబ్బు చేసే సమయంలోను, పూత దశ, గింజ గట్టిబడే దశలలో చేసుకోవాలి.
పైరు దుబ్బు చేసే సమయంలో వాటిని గుర్తించడం ఎలా మేడం?
మనం సాగు చేసే రకం, భౌతిక లక్షణాలను బట్టి, అంటే పైరు ఎత్తు, ఆకు రంగు, దుబ్బు చేసే గుణం మొదలైన లక్షణాలకు భిన్నంగా పొట్టి లేదా పొడవుగా, ఆకు రంగు, ఇతరితర లక్షణాలలో భౌతికంగా వేరుగా ఉన్న మొక్కలని గుర్తించి వేళ్లతో సహా తీసివేయాలి.
మరి పూత సమయంలో వాటిని ఎలా గుర్తించాలి మేడం?
ముఖ్యంగా ముందుగా పూతకొచ్చేవి లేదా ఆలస్యంగా పూతకొచ్చేవి, పోటాకు అమరికలో పూర్తిగా వ్యత్యాసం ఉండే మొక్కలని పూతగా ఏరి తీసివేయాలి.
మరి గింజ గట్టిబడే దశలో గుర్తించేది ఎలా మేడం?
వెన్ను లక్షణాలు, గింజల రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాలలో వ్యత్యాసం ఉన్న మొక్కలని పూర్తిగా తీసివేసిన తరువాతనే కోత కోసుకోవాలి.
మరి కోత కోసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మేడం?
కోత కోసే ముందు పంట చుట్టూ 1 మీటర్ కోత కోసి ఆ పనులను ప్రక్కకు పెట్టి ఆ తర్వాతనే మిగిలిన పంటను కోత కోసుకోవాలి. ఇంకా కోత అప్పుడు యంత్రం ద్వారా గాని మనుషుల ద్వారా గాని విత్తనం కల్తీ జరిగే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా నూర్పిడి యంత్రాల ద్వారా చాలా ఎక్కువగా కల్తీ జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వరి కోసే యంత్రాలను వాడకూడదు.
మరి విత్తనం ఎండబెట్టుటలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మేడం?
పనులను 2-3 రోజులు పొలంలోనే ఉంచిన తర్వాత నూర్పిడి చేసి విత్తనంలో తేమ శాతం 13 చేరే వరకు బాగా ఎండబెట్టాలి.
కల్లాలలో ఆరబెట్టేటప్పుడు సాధారణ వరిలానే ఎండబెట్టచ్చా, లేకపోతే ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా మేడం?
కల్లాలలో ఆరబెట్టేటప్పుడు వేరే విత్తనం లేకుండా మొత్తం స్థలాన్ని శుభ్రపరిచిన తర్వాతనే ఎండబెట్టుకోవాలి. దీని వలన కల్తీని నివారించవచ్చు.
విత్తన నిల్వలో ఏమైనా జాగ్రత్తలు పాటించాలా మేడం?
నాణ్యత పోకుండా ఉండేలాగా విత్తనాలను ఎప్పటికప్పుడు కొత్త సంచులలో నిల్వ ఉంచాలి. విత్తనాలను గాదలలో గాని, కుండలలో గాని, ఎరువుల సంచులో గాని నిల్వ ఉంచకూడదు.
మరి వచ్చిన విత్తనాలని ఎవరికి అమ్మాలి మేడం?
విత్తనోత్పత్తి చేయక ముందే పండించే విత్తనాలను తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు సేంద్రీయ ధృవీకరణ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్లే ఆ విత్తనాన్ని ధృవీకరించి అజు నీలం రంగులోని ట్యాగ్ ను ఇస్తారు. అప్పుడు మాత్రమే ఆ విత్తనాన్ని మనం బయట మార్కెట్ లో అమ్ముకోవచ్చు. దీనికి ఇంకొక విధానం కూడా ఉంది. మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఉంది. దాని నుంచి ఫౌండేషన్ విత్తనాన్ని తీసుకుని మనం విత్తనోత్పత్తి చేసిన తర్వాత మళ్లీ వారికే అమ్మేయవచ్చు.
విత్తన ధృవీకరణ అంటే ఏంటి మేడం?
విత్తన ధృవీకరణ అంటే ఎవరైతే విత్తనోత్పత్తి చేయాలనుకుంటారో వారు విత్తనాలను ధృవీకరించుకోవటానికి సంబంధిత ఫారంను, రుసుమును చెల్లించి విత్తన ధృవీకరణ సంస్థకు దరఖాస్తు చేసుకుంటారు.
విత్తన ధృవీకరణ ఫారం అదేంటి మేడం? వాటిలో ఏమి ఉంటాయి?
విత్తన ధృవీకరణ దరఖాస్తు దానికి ముందు కొన్ని నిబంధనలు పాటించాలి. అవేంటంటే పండించే పంట రకం నోటిఫై అయి ఉండాలి, మూల విత్తనం లేదా బ్రీడర్ విత్తనం నమ్మకమైన సంస్థ నుండి కొనుగోలు చేసి ఉండాలి, క్షేత్ర తనిఖీల కొరకు క్షేత్రాల వద్దకు వెళ్లుటకు సౌకర్యంగా ఉండాలి, పంట మొత్తం 1 యూనిట్లో ఒకే రకంకు చెంది ఉండాలి, మిశ్రమ పంట ఉండకూడదు, ఒక్కొక్క యూనిట్ 25 ఎకరములకు మించకూడదు, 1 యూనిట్లో పొలాలు వేరువేరుగా ఉంటే మధ్య దూరం 50 మీటర్లకు మించకుండా ఉండాలి. విత్తన ధృవీకరణకు పంటకు ముందు పంట, అంతర దూరము మొదలైన నియమాలు పాటించాలి.
ఈ నిబంధనలు అన్ని తప్పక పాటిస్తాం మేడం, కానీ విత్తన ధృవీకరణ దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలి మేడం?
విత్తన ధృవీకరణకు సంబంధించిన దరఖాస్తును, సంబంధిత రుసుమును మరియు ఫారం 1 కలిపి సీనియర్ విత్తన ధృవీకరణ ఆఫీసర్కు దరఖాస్తు చేయాలి. అయితే దీనికి 3 పంట కాలాలు ఉన్నాయి. ఖరీఫ్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు, రబీ అయితే అక్టోబర్ నుండి జనవరి వరకు, వేసవి అయితే ఫిబ్రవరి నుండి మే వరకు. విత్తనోత్పత్తి చేయదలిచిన వ్యక్తులు వారి దరఖాస్తులను కనీస పంట కాలంకు 10 రోజుల ముందుగా ఇవ్వాలి.
దరఖాస్తు నింపిన తర్వాత దానిని ఎవరికి అందజేయాలి మేడం?
సీనియర్ విత్తన ధృవీకరణ ఆఫీసరు దీనిని స్వీకరించి రుసుము మొదలగు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి విత్తనోత్పత్తి అనుమతించిన వారికి MR నంబర్ ఇవ్వబడుతుంది. ఒరిజినల్ దరఖాస్తును వారి వద్ద ఉంచుకుని దాని ప్రతిరూపము తిరిగి మీకు ఇస్తారు.
పంట వేసిన సమయంలో ఏమన్నా చేయవలసి ఉంటుందా మేడం?
పంట వేసిన సమయంలో ఆఫీసరు పొలంను పరిశీలించడానికి 2-4 సార్లు వివిధ దశల్లో తనిఖీలు చేస్తారు.
తనిఖీల అంటే ఏం చేస్తారు మేడం?
మొదటి దశలో తనిఖీ చేసినప్పుడు పంటలో అంతర దూరం పాటించారా లేదా లేదా అని పరిశీలిస్తాడు.
అంతర దూరం అంటే ఏంటి మేడం? వరిలో ఎలా పాటిస్తారు మేడం?
అంతర దూరం అంటే సాధారణ వరి లేదా ఇతర రకాలు నుంచి దూరం. ఇది వరిలో ఫౌండేషన్ లేదా సర్టిఫైడ్ విత్తనోత్పత్తికి 3 మీటర్లు పాటించాలి.
ఇంకా ఏమి చేస్తారు మేడం?
ఇంకా మొదటి తనిఖీలోనే క్షేత్ర లెక్కింపు పాటిస్తారు.
క్షేత్ర లెక్కింప అంటే ఏంటి మేడం?
క్షేత్రంలో ప్రతి మొక్కను పరిశీలించడం వీలు కాదు కాబట్టి పంటకు కనీసం 5 లెక్కింపులు 5 ఎకరాల విస్తీర్ణంకు అవసరం. దీనికి అదనంగా ఉన్నట్లయితే 5 ఎకరంలకు అదనంగా 1 లెక్కింపు చేయాలి.
క్షేత్ర లెక్కింపులు సాధారణంగా ఎన్ని మొక్కలు లెక్కిస్తారు మేడం?
వరిలో ముఖ్యంగా 1 లెక్కింపులో పిలకలు దొరికే మొక్కలు 1000 వరకు లెక్కిస్తారు.
ఇంకా ఏమేం పరిశీలిస్తారు మేడం?
2 నుంచి 3 తనిఖీలప్పుడు కలుషిత రకాలను గుర్తిస్తారు. అనగా ఇతర రకాలు, పుప్పొడి రాల్చే మొక్కలు, అభ్యంతరకరమైన కలుపు మొక్కలు, గుర్తించదగిన వ్యాధులు వంటివి చూస్తారు.
పుప్పొడి రాల్చే మొక్కల అంటే ఏంటి మేడం?
వేరే రకం మొక్కలు పూత దశలో ఉన్నట్లయితే అవి పుప్పొడి రాల్చి విత్తనాలను కలుషితం చేస్తాయి. కాబట్టి వాటిని దుబ్బు దశలోనే గుర్తించి వాటిని తీసివేయాలి. తనిఖీ చేసినప్పుడు ఈ మొక్కలు గాని 1% ఉన్నట్లయితే ఆ క్షేత్రాన్ని తిరస్కరిస్తారు.
ఇతర రకాలు అంటే ఏంటి మేడం?
విత్తనోత్పత్తి క్షేత్రంలోని పంటకు చెంది స్వరూప లక్షణాలు వేరుగా ఉన్నట్లయితే వాటిని ఇతర రకాలు అంటారు. మీరు వాటిని ముందే గుర్తించి వివిధ పంట వయసులో వాటిని వేరు చేయాలి.
అభ్యంతరకరమైన కలుపు మొక్కలంటే ఏంటి మేడం?
విత్తన ఆకారం మరియు పరిమాణం విత్తన పంట విత్తనం మళ్లే ఉండటం లేదా కలుపు మొక్కల పెరుగుదల వల్ల విత్తన పంట మొక్కల నిరోధం లేదా కలుపు మొక్కలు ఒకసారి పొలంలోకి వస్తే వాటిని పూర్తిగా తొలగించటకు అవకాశం లేకపోవచ్చు. అటువంటి వాటిని జాగ్రత్తగా పరిశీలించి కోతకు ముందే వాటిని తీసివేయాలి.
మరి వరిలో అటువంటి ఏమైనా ఉన్నాయా మేడం?
మన వరిలో కూడా వైల్డ్ రైస్ లేదా రెడ్ రైస్ అనే కలుపు మొక్క ఉంది.
ఇంకా ఏమైనా పరిశీలన చేస్తారా మేడం?
మొక్కలలో కొన్ని రకాల వ్యాధులు అనగా విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మరి వరిలో అటువంటి ఏమన్నా ఉన్నాయా మేడం?
ముఖ్యంగా తెగుళ్లు అనగా ఎండు తెగులు, అగ్ని తెగులు, మజ్జిగ తెగులు మొదలగునవి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
విత్తనాలు వచ్చిన తర్వాత ఏమి చేస్తారు మేడం?
విత్తనాల విక్రయదారులు ఆ విత్తనాలకి నాణ్యతా పరీక్షలు నిర్వహించి వాటిని ధృవీకరించి వాటికి ట్యాగులు ఇచ్చిన తరువాతనే మార్కెట్ లో రైతులకు లభిస్తాయి.
ట్యాగుల అంటే ఏంటి మేడం?
అంటే నాణ్యతా పరీక్ష చేసినందుకు రుజువుగా ఈ ట్యాగులను వాడతారు. ఇవి వివిధ రంగుల్లో వివిధ కొలతలతో ఉంటాయి.
ట్యాగుల కొలతలు ఎట్లా ఉంటాయి మేడం?
పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు 7.5 సెంటీమీటర్లతో మందపు కాగితంలో చేయబడి గుడ్డతో అంటించబడి లేదా మైనపు పొర లేదా ప్లాస్టిక్ పూత కలిగిన కాగితంతో చేయబడి ఉంటుంది.
ఫౌండేషన్ విత్తనానికి ఎటువంటి లేబుల్ ఇస్తారు మేడం?
ఫౌండేషన్ విత్తనానికి తెలుపు రంగు మరియు ధృవీకరణ విత్తన తరగతికి అజుర్ నీలం ట్యాగు వాడతారు.
మరి బ్రీడర్ విత్తనానికి ఎటువంటి లేబుల్ వాడతారు?
బ్రీడర్ విత్తనాన్ని సంచులలో పుట్టి ట్యాగు జతపరుస్తారు. దానికి బంగారు పసుపు లేబుల్లను వాడతారు. బ్రీడర్ ట్యాగులపై బ్రీడర్ పేరు, సంతకం మరియు హోదా ఉంటుంది.
ఒకవేళ మరి విత్తనోత్పత్తిదారుడు విత్తన ధృవీకరించని పక్షంలో ఏమి చేస్తారు మేడం?
విత్తన ధృవీకరించకుండా అమ్మవలసిన సందర్భంలో ట్రూత్ఫుల్ లేబుల్ జతపరుస్తారు. దీనిలో పంట రకం, విత్తన పరిమాణాలు, ఉత్పత్తిదారుని వివరాలు ఉంటాయి. ఈ లేబుల్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
సరే మేడం,
మాకు వరిలో విత్తనోత్పత్తి మెలకువలు మరియు ధృవీకరణ పద్ధతి వివరించినందుకు చాలా ధన్యవాదాలు. తప్పకుండా మేము వాటిని పాటిస్తాం మేడం.
వెళ్ళొస్తాం మేడం.
మంచిదండి.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈ వారం చేనుక బుర్లకు స్వాగతం. గత వారం చలన సమస్యలకు శిశువునకు ప్రారంభిక చికిత్సా విధానాలలో తల నిలపడం, దొర్లుట మరియు పాకుట గురించి తెలుసుకున్నాం కదూ. ఈ వారం మరికొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. కూర్చునుట. సహజమైన శిశువు కూర్చునుట, కుర్చీపై కూర్చునుట, వీపు తల నిటారుగా ఉండును, తుండ్లు మోకాళ్లు వంగి ఉండును, పాదములు బల్లపరుపుగా భూమిపై ఉండును. నేలపై కూర్చునుట, వీపు తల నిటారుగా ఉండును, తుండ్లు మోకాళ్లు వంగి ఉండును, తొడ వెలుపలి భాగం నేలను ఆనును. అసహజమైన రీతిలో ఉన్నా లేదా కూర్చునుటలో ఆలస్యం జరిగినా నిపుణులను సంప్రదించండి. అసాధారణమైన స్థితి, శిశువు తల భుజములు వెనుకకు విసిరినట్లుండును, వెనుక భాగము ధనురాకారముగా వంగి ఉండును, పిరుదులు క్రిందకు నొక్కును, తుంటి మోకాళ్ళు మడమ తిన్నగా ఉండును, కాలివ్రేళ్లు కిందకు వంగినట్లు ఉండును. సరిచేయుట: శిశువును కుర్చీలో కూర్చోబెట్టుము, కుర్చీకి ముందు భాగము ఎత్తుగా ఉండవలెను, తలా మొండెము నిటారుగా ఉండేటట్లు ఆధారము కల్పించవలెను, అవసరమైతే ఛాతి వద్ద ఒక పట్టీ కట్టవలెను, తుంట్లు మోకాళ్ళు వంగి ఉండునట్లు ఆధారం కల్పించవలెను, పాదములు బల్లపరుపుగా ఆనించి ఉండవలెను, అవసరమైతే పట్టీతో ఆధారం కల్పించవలెను. అసాధారణమైన స్థితి: క్రింది భాగము అవయవములలో ఎక్కువ బిరుసుగా ఉండుట, శిశువు తొడల క్రింద కాళ్లను మడిచి మడమలు పిర్రలను తాకుతూ కూర్చొనును. సరిచేయుట: శిశువును సంరక్షకుని కాళ్ల మధ్య కూర్చోబెట్టవలెను, శిశువు తల వీపు నిటారుగా సంరక్షకుని ఆధారంతో ఉంచవలెను, శిశువు చేతులు స్వేచ్ఛగా ఆడుటకు త్రిప్పుటకు వీలు కల్పించవలెను, సంరక్షకుడి కాళ్లు చాచి శిశువు తొడలు దగ్గరగా ఉంచవలెను. అసాధారణమైన స్థితి: శరీరంలో సగభాగం బిగదీసుకుపోయినట్లు ఉండుట, శిశువు సహజంగా ఉండు శరీరంలో సగభాగంను మాత్రమే ఉపయోగించును, మిగిలిన సగభాగం బిగదీసుకుపోయినట్లు ఉండును, శిశువు బిగదీసుకుపోయిన భాగము వైపు కాలు వంచి అవతలి వైపు సహజముగా ఉంచి కూర్చొనును, బిగదీసుకుపోయిన చేయి ఛాతికి దగ్గరగా ఉంచును. సరిచేయుట: బిగదీసుకుపోయిన చేయి అరచేయి ఆధారంతో నేలను నొక్కి పెట్టి ఉంచవలను, శిశువు బిగదీసుకుపోయిన భాగము వైపు కూర్చొను స్థితిలో మోకాళ్లను వంచవలను. అసాధారణమైన స్థితి: శిశువు తల భుజము వెనుకకు వంగి ఉండును, వెనుక భాగము ధనురాకారంగా వంగి ఉండును, పిరుదులు క్రిందకు నొక్కి ఉంచును, తుంటి మోకాలు మడమ నిటారుగా ఉండును, కాలివేళ్లు వంచినట్లు ఉండును. సరిచేయుట: శిశువు తల ముందుకు చూస్తూ ఛాతికి కాళ్ళు మరియు చేతులను దూరంగా సంరక్షకుని చేతుల ఆధారంతో ఉంచవలను, శిశువు కాళ్ళు విడిగా ఉంచి దేహం తల్లి చేతుల ఆధారం కల్పించి తల్లి నడుమును ఆంచి ఎత్తుకోవలను. ప్రేరేపణకు చేయవలసిన ప్రక్రియలు దృష్టి సంబంధమైనవి: శిశువు ముందు ఒక కాంతివంతమైన రంగు బొమ్మను వ్రేలాడదీయుము, ఇది శిశువు ఆ బొమ్మపై దృష్టి నిలుపుటకు దోహదపడును, ఆ బొమ్మను అటూ ఇటూ కదిపినచో శిశువు దాని కదలికను చూచుటకు దోహదమగును, శిశువు ముందు బల్లపై ఆకర్షణీయమైన బొమ్మలను ఉంచి వాటిని శిశువు అందుకొనుటకు పట్టుకొనుటకు ఆడుకొనుటకు సహకరించవలను, శిశువును తల్లి ఎత్తుకొని వేరువేరు వస్తువులను పటములను బొమ్మలను చూపించవలను. శ్రవణ సంబంధమైనవి: శిశువు ముందు ధ్వనిచేయు బొమ్మలను దారముతో కట్టుము, శిశువు వాటిని పట్టుకొని లాగి కొట్టి శబ్దం కలిగించుటకు ప్రోత్సహించుము, శిశువు ముందు ధ్వనిచేయు గిలకలను గాని సంగీతము ధ్వనినిచ్చు పరికరములనుంచి వాటిని అందుకొని కొట్టునప్పుడు వచ్చు ధ్వనిని విని ఆనందించేటట్లు చేయుము, శిశువు ముందు ఒక పల్లెము స్పూను ఉంచుము, శిశువు పల్లెమును పూనుతో కొట్టుతూ ఆడునప్పుడు వచ్చిన శబ్దము అతనికి ప్రేరేపణ కల్పించును. స్పర్శ సంబంధమైనవి: శిశువు ముందు గుడ్డపీచులతో చేసిన వేరువేరు బొమ్మలను వ్రేలాడదీయుము, శిశువు వాటిని తాకినప్పుడు అతనికి క్రొత్త అనుభవం కలిగించును, శిశువు ముందు మెత్తని బొమ్మలను ఉంచుము, శిశువు వాటిని తాకినప్పుడు అతనికి వాటి స్పర్శ వల్ల కొత్త కొత్త అనుభవములు కలుగును. మోకాళ్లపై నిలబడుట: సహజమైన శిశువు మోకాళ్లపై నిలబడుట, తల దేహములు ఒకే సరళ రేఖలో ఉండును, వీపు వంగకుండా తుంటి తిన్నముగా నుండును, బరువు రెండు మోకాళ్లపై ఉండును, రెండు చేతులతో ఆడును. ఈ విషయంలో ఆలస్యం జరిగినా లేదా మోకాళ్లపై నిల్చుటలో అసహజముగా అనిపించిన నిపుణులను సంప్రదించవలను. అసాధారణమైన స్థితి: శిశువు శరీరము తల ముందుకు వంచి మోకాళ్లపై నిలబడును, చేతులు ఆధారముగా చేసుకును, చేతులు ముడిచి శరీరమునకు దగ్గరగా ఉంచును. సరిచేయుట: సంరక్షకుని కాళ్ల మధ్య పొట్టను ఆధారమిచ్చి మోకాళ్లపై శిశువుని నిలబెట్టవలెను, శిశువు తన బరువును మాడ్పిడి చేయునట్లు అతనితో ఆటలు ఆడవలెను, తగులుతున్న మోకాళ్లు అయినచో మోకాళ్ల మధ్య దిండు ఉంచుము, శిశువును తల్లికాలు ఆధారముతో మోకాళ్లపై నిలుచున్నట్లు చేయుము, వంచిన మోకాళ్లపై బరువు పడునట్లు ప్రోత్సహించుము, బొమ్మలను ఇరువైపులా ఒకవైపు తరువాత ఇంకోవైపు ఇచ్చుచు బరువు మార్పిడికి తోడ్పడుము, అసాధారణమైన స్థితి. శిశువు చేతులు వెనుకకు ఉంచి మోకాళ్లపై నిలబడును, ఛాతి ముందుకు వత్తిబడి ఉండును, శరీరము బిగదీసుకుపోయినట్లు కనిపించును. శిశువు తుంటిని తిన్నగా ఉంచుటకు బదులు తన శరీరము ధనురాకారంలో ఉంచును. సరిచేయుట: ముందువైపు పీట లేక బల్ల ఆధారము చేసి శిశువును మోకాళ్లపై నిల్చును స్థితిలో ఉంచుము. సంరక్షకుని చేతులు శిశువు తుంట్లకు ఇరువైపులా ఉంచి ఆధారము కలుగజేయవలను. అతని చేతులు ముందుకు చాచి అతను ఆడుకొనుటకు ప్రోత్సహించుము. ప్రేరేపణకు చేయవలసిన ప్రక్రియలు దృష్టి సంబంధమైనవి. శిశువు పడిపోకుండా మోకాళ్లపై నిల్చుటకు అతని ముందు ఒక ఎత్తు తక్కువగా ఉన్న బల్లను ఉంచి దానిపై కాంతివంతమైన రంగుల బొమ్మలను ఉంచుము. శ్రవణ సంబంధమైనవి ధ్వనితో ప్రేరేపణ చేయుటకు శిశువు దగ్గర ధ్వనిచేయు బొమ్మలను ఉంచుము. వీటిని కిటికీ ఊచలకు గాని ఎత్తైన బల్ల యొక్క కళ్ళ మధ్య గాని తాడుతో వేలాడదీయుము. శిశువు పాకు స్థితిలో ఉన్నప్పుడు ఈ బొమ్మలను కదిపి ధ్వని కలుగజేసి అతడు వాటిని కొంత ఎత్తులో మోకాళ్లపై నిలబడి పట్టుకొనున్నట్లు ప్రోత్సహించుము. స్పర్శ సంబంధమైనవి శిశువును మోకాళ్లపై నిలిపి అతనిని మీ మోకాళ్ల మధ్య ఆధారము కల్పించి ఆ స్థితిలో ఉండునట్లు చేయుము. అతనిని కొంచెం సేపు అలా ఉండుటకు మెత్తని బొమ్మలతో ధ్వని చేసి అతని దృష్టిని మార్చాలి. ఆ స్థితిలో ఉండేటట్లు దోహదం చేయుము. సూచన: ఈ పద్ధతులన్నీ శిశువును మోకాళ్లపై నిల్చుని ఉండి తన బరువుని మోకాళ్లపై మోయునట్లు తోడ్పడవలను. నిలబడుట: సహజమైన శిశువు నిలబడుట. తలా దేహములు ఒకే సరళ రేఖలో ఉండును. తుంట్లు మోకాళ్ళు తిన్నగా సరళ రేఖలో ఉండి పాదములు సరియైన బరువును తీసుకొనును. ఈ విషయంలో ఆలస్యం జరిగినా లేదా ఏదైనా అసహజముగా అనిపించినా నిపుణులను సంప్రదించవలను. అసాధారణమైన స్థితి శిశువు తల ముందుకు వంచి నిలబడును. శిశువుకు చేతులు మరియు దేహం వెనుక భాగము బిరుసుగా ఉండును. శిశువు తన తుంట్లను నిటారుగా ఉంచలేడు. సరిచేయుట: శిశువు వీపును గోడకు ఆధారం చేసి నిటారుగా నిలబెట్టవలెను. పీట కాని బల్ల కాని అతని ముందు ఉంచుము. చేతులు ఖాళీగా ఉంచుము. శిశువుని ఆడుకోనివ్వాలి. అసాధారణమైన స్థితి శిశువు తల ముందుకు వంచి నిలబడును. శిశువు చేతులు మరియు దేహం వెనుక భాగం బిరుసుగా ఉండును. బరువు మోయుట సమానముగా జరగదు. శిశువు తన రెండు చేతులతో ఆడుకోలేడు. సరిచేయుట: శిశువును సంరక్షకుని ఆధారముతో నిలబెట్టుము. సంరక్షకుని కాళ్ళు శిశువు తుంట్లు వెనుక భాగం ఆధారం కల్పించవలను. శిశువు తన ముందు ఎత్తుగా కట్టిన బొమ్మలను చూచునట్లు చేయుము. అసాధారణమైన స్థితి శిశువు చేతులు బిరుసుగా ఒకదానిపై ఒకటి పెట్టి మెడలో బిరుసుదనముతో నిలుచును. శిశువు మోకాళ్లు వంగి ఉండును. చేతులు పిడికిలి బిగించి ఉండును. సరిచేయుట: శిశువును సంరక్షకుని కాళ్ల మధ్య శిశువు తుంట్లను తన మోకాళ్లతో పట్టి ఉండున్నట్లు నిలబెట్టుము. చేతులు విప్పుటకు వేళ్లను తిన్నగా నిటారుగా ఉంచుటకు దోహదం చేయును. శిశువు చేతులు విప్పి వస్తువులను పట్టుకొనున్నట్లు చేయుము. అసాధారణమైన స్థితి శిశువు బిరుసు అయిన కాళ్లతో చేతులతో నిలుచుని ఉండును. శరీరం ముందుకు వంగి ఉండును. సరిచేయుట: శిశువును నిటారుగా నిల్చునున్నట్లు చేయవలెను. సంరక్షకుని చేతిలో శిశువు తుంట్లకు ఆధారం కల్పించవలను. సంరక్షకుడి తొడల మధ్యన మోకాళ్లు సమముగా ఉంచవలను. శిశువును మోచేతి ఎత్తులో ఉన్న బొమ్మలతో ఆడునట్లు చేయవలను. అసాధారణమైన స్థితి శిశువు వీపు చేతులు మెడ వెనుకకు విరిచినట్లు ఉండును. శిశువు పిడికిలి బిగించి ఉండును. సరిచేయుట: శిశువు యొక్క మోకాళ్లు మరియు పొట్ట సంరక్షకుని చేతుల ఆధారం కల్పించి అతనిని నిలుపవలెను. శిశువు వీపు తలకు ఆధారం కల్పించుట వలన తల వెనుకకు వంగకుండా వెనుక భాగం ధనురాకారంగా వంగకుండా నిరోధించవచ్చును. అసాధారణమైన స్థితి శిశువు రెండు కాళ్ళు ఒకదానిపై ఒకటి ఉంచి ఆధారముతో నిలుచును. చేతులు మోచేతి వద్ద మణికట్టు వద్ద వంగును. అరచేయి పిడికిలి బిగించిన స్థితిలో ఉండును. చేతులు శరీరమునకు దగ్గరగా ఉంచును. సరిచేయుట: శిశువు కాళ్ళు దూరంగా ఉంచి నిలబడునట్లు చేయవలను. దీనికి సంరక్షకుడి తొడను ఉపయోగించవలను. శిశువు భుజములు శరీరము నుండి దూరంగా ఉంచవలను. మోచేతులు మణికట్టు నిటారుగా ఉంచవలను. శిశువు పిడికిలి తెరిచి వస్తువులను పట్టుకొనున్నట్లు చేయవలను. ప్రేరేపణకు చేయవలసిన ప్రక్రియలు దృష్టి సంబంధమైనవి శిశువును ఎత్తు తక్కువగా ఉన్న బల్ల లేక కుర్చీ ముందు నిలబెట్టుము. వాటిపై కాంతివంతమైన రంగు బొమ్మలను ఉంచుము. శిశువు వాటిని వరుసగా ఒకటిపై ఒకటి ఉంచుట, పడగొట్టుట క్రియలను చేయుటకు సహాయం చేయును. శ్రవణ సంబంధమైనవి. శిశువును బల్లపై ఉంచిన స్పూనుతో ఆడుకొనున్నట్లు చేసి ఆ ఆటను చూచి ఆనందించుచున్నట్లు చేయుము. స్పర్శ సంబంధమైనవి. ఒక పెద్ద ఖాళీ అట్టపెట్టను తీసుకుని దానిలో శిశువును ఉంచి వానితో మాట్లాడుము. దీని వలన మన మాటలు విని శిశువు పెట్టె పక్కలు పట్టుకుని లేచుటకు ప్రయత్నము చేయును. విన్నారు కదా శ్రోతలు, చలన సమస్యలకు శిశువునకు ప్రారంభిక చికిత్సా విధానాలు. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, ద్రవరూప జీవన ఎరువులు ఎంతకాలం నిల్వ ఉంటాయి? ఏ 6 నెలలు, బి 12 నెలలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 12 నెలలు. గత వారం రెండవ ప్రశ్న, ద్రవరూప జీవన ఎరువులను ఎకరాకు ఎంత మోతాదులో వాడుకోవాలి? ఏ 1/2 లీటరు, బి 1 లీటరు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 1/2 లీటరు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు సుచరిత హైదరాబాద్, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ, వి నాగేశ్వరరావు నర్సాపురం. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు సురేష్, అన్నం, కైకలూరు. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, ఫౌండేషన్ విత్తనోత్పత్తి చేసేటప్పుడు వేరే వరి రకాల నుంచి ఎంత అంతర దూరం పాటించాలి? ఏ 3 మీటర్లు, బి 4 మీటర్లు. ప్రశ్న మరోసారి, ఫౌండేషన్ విత్తనోత్పత్తి చేసేటప్పుడు వేరే వరి రకాల నుంచి ఎంత అంతర దూరం పాటించాలి? ఏ 3 మీటర్లు, బి 4 మీటర్లు. ఈ వారం రెండవ ప్రశ్న, ధృవీకరించని విత్తనాన్ని మార్కెట్లో ఏ లేబుల్తో అమ్ముతారు? ఏ ఆకుపచ్చ రంగు, బి పసుపు రంగు. ప్రశ్న మరోసారి, ధృవీకరించని విత్తనాన్ని మార్కెట్లో ఏ లేబుల్తో అమ్ముతారు? ఏ ఆకుపచ్చ రంగు, బి పసుపు రంగు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్, మరోసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.